ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। కృష్ణ ఇది భగవద్గీత యథాతథం నుంచి అధ్యాయం 10 విభూతి యోగం నుంచి శ్లోకం 33 నుంచి మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఇప్పుడు మొదటిగా నేను శ్లోకం చెప్తాను, ఆ వెనక మీరు ఫాలో అవ్వండి.
అక్షరాణామకారోస్మి ద్వంద్వ సామాసికస్య చ అహమేవాక్షయకాలో తదాహం విశ్వతో ముఖః. ఓం జ్ఞానతిమిరంధ్యశ్యాంజనశలాకయ చక్షురుణ్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమావోం విష్ణుపాదాయ కృష్ణకృష్ణాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామీకి నామిని. నమస్తే సరస్వతే దేవి గౌరవాణీ ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
హరే కృష్ణ. ఇప్పుడు భగవద్గీత యథాతథం నుంచి అధ్యాయం 10 భగవద్విభూతి. దీంట్లో భగవంతుని యొక్క విభూతుల్లో అనేకమైనటువంటి విభూతులు ఉన్నాయి. ఆ విభూతులు కొన్ని ఇక్కడ అర్జునుడు కృష్ణుణ్ణి అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఈ విభూతులు దేవతలు కానీ రాక్షసులు కానీ ఏ ఒక్క జీవికాడ అర్థం చేసుకోలేనటువంటి విభూతులు అన్నమాట. ఇది భగవంతుడి శరణాగతి, భగవంతుని పాదపద్మాలకు ఎవరైతే శరణాగతి పొందుతాడో వాడు మాత్రమే, ఆ జీవి మాత్రమే భగవంతుని యొక్క విభూతులు కానీ భగవంతునికి దివ్యత్మాలు కానీ భగవంతుని యొక్క ఐశ్వర్యాలు కానీ అర్థం చేసుకోవాలి. అన్యులకి ఎవరికి కూడా ఈ యొక్క విభూతుల్ని అర్థం కావు. ఈ విభూతులు భగవంతుని యొక్క విభూతుల్లో 1/4 వంతు మాత్రమే, వాటిలో కూడా కొన్ని ముఖ్యమైనటువంటి ఈ భౌతిక ప్రపంచంలో బద్ధజీవుడు ఏ విధంగా భగవంతుని శరణాగతి పొందాలి అనే విషయం అంతవరకు మాత్రమే భగవంతుని యొక్క అధ్యాయములు తెలియజేశాడు. ఇక భగవంతుని విభూతుల్లో కొన్ని విభూతులు మనకి ఇక్కడ భగవంతుడే స్వయంగా మనకి తెలియజేస్తున్నాడు. దాంట్లో ఈరోజు వచ్చి 4 విభూతుల గురించి మనకి ఇక్కడ అర్థం. 4 విభూతుల గురించి భగవంతుడు మనకి ఇక్కడ తను స్వయంగా వివరిస్తున్నాడు. ఎందుకు విభూతులు భగవంతుడు వివరించవలసి వచ్చినది అనే దీనికి మనం కొద్ది ముందుకు వెళ్ళి మనం చూద్దాం. ఇక్కడ మొట్టమొదటిగా అర్జునుడు మొత్తం కూడా కృష్ణు నుంచి శ్రవణం చేసిన తర్వాత అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. ఫస్ట్ భగవంతుని యొక్క గొప్పతనాన్ని, భగవంతుని యొక్క దివ్యత్వాన్ని వివరిస్తున్నాడు. పరబ్రహ్మ పరంధామ పవిత్రం పరమంభవ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం అనేసి భగవంతుని యొక్క దివ్యమైనటువంటి గుణాల్ని అర్జునుడు సంబోధిస్తూ ఇక్కడ స్టార్ట్ చేశాడు. నీవు దేవదేవుడు, భగవంతుడు దేవదేవుడు, దేవదేవుడు పరమధాముడు పవిత్రుడు పరతత్వము శాశ్వతము దివ్యుడువు ఆదిపురుషుడు పుట్టుకలేనివాడువు ఘనమైనవాడు అయ్యున్నావు. ఇది ఇంతకుముందునే నారదుడు అసితుడు దేవలుడు వ్యాసుడు అనేక మంది ఋషులు నిన్ను గూర్చి ఈ సత్యమునే ద్రోపరిచి ఉన్నారు. ఇప్పుడు స్వయముగా నీవు అదే విషయమును నాకు తెలియజేయుచున్నావు. ఈ విషయాన్ని ఇప్పుడు మనం శ్రీమద్ భాగవతం మనం చర్చించుకుంటున్నాం. కృష్ణుడు కురుక్షేత్రానికి గ్రహణ సమయంలో అక్కడ తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు ఫస్ట్ వ్రజవాసుల్ని కలుస్తాడు, తర్వాత అనేక రాజులని పాండవులని అందరిని కలిసిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళు అందరికీ కలిసిన తర్వాత అప్పుడు ఈ యొక్క ఋషులు నారదులు ముషులు అందరూ కూడా వచ్చి భగవంతుని దివ్యతని తెలియజేయాలి, గ్లోరిఫై చేయాలి, వాళ్ళు స్తుతించాలి, వాళ్ళు భగవంతుని పాదపద శరణాగతి పొందాలని వస్తారు. వచ్చినప్పుడు భగవంతుడు వాళ్లతో ఎటువంటి ప్రతిస్పందిస్తున్నాడంటే ఒక సామాన్య వ్యక్తిలా. ఎందుకంటే భగవంతుడు దేనికోసం అవతరిస్తాడు? పరిత్రాణాయ సాధువునా వినాశాయ తీసుకుతాం. కాకుండా అంతరంగ కారణాలు అనేక ఉంటాయి, కానీ ఇక్కడ భగవంతుడు తన భక్తుల యొక్క ప్రీత్యర్థము భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు, తన భక్తులను రక్షించడానికి కోసం అవతరిస్తూ ఉంటాడు. కానీ భక్తులను అందరూ కూడా కలవడానికి కోసం ఎక్స్పెషలీ కురుక్షేత్రానికి సందర్శిస్తాడు కృష్ణుడు. అప్పుడు వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క దివ్యత్తుల భగవంత విభూతుల్ని వివరించారు. అప్పుడు అర్జునుడు కూడా అదే ప్లేస్ లో ఉన్నాడు గనుక అర్జునుడు శ్రవణం చేశాడు. అందుకే ఇక్కడ అర్జునుడు ఏం చేస్తున్నాడు, ఆ యొక్క విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. అది ఇంకా అర్జునుడు అనేకమైనటువంటి విధంగా భగవంతుని గ్లోరిఫై చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కృష్ణ, నీవు నాకు తెలిసినదంతయు సత్యమని సంపూర్ణముగా నేను అంగీకరించున్నాను. ఓ దేవదేవ, దేవతలు గాని దానవులు గాని నీ స్వరూపమును ఎరుగుచాల. అందుకే చూడండి, దేవతలు దానవులు భగవంతుని యొక్క దివ్యత్వాన్ని తెలుసుకోలేక భగవంతుని దివ్యం అర్థం చేసుకోలేక అనేక తప్పిదాలు చేశారు. వాళ్ళు అనేకమైనటువంటి అపరాధాలు చేస్తున్నారు. మనం చూసినట్లయితే ఇంద్రుడు, మరి రాక్షసులు అంటే అందరూ హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రావణాసురుడు, కుంభకర్ణ, దంతవక్ర, శిశువాల, అనేక మంది రాక్షసులు అందరూ కూడా భగవంతునికి విభూతిని, భగవంతుని దివ్యత్వాన్ని, భగవంతుని శక్తిని అర్థం చేసుకోలేక వాళ్ళు ఏం చేశారు, భగవంతునితోటే వాళ్ళు వైరాన్ని పెట్టుకున్నారు. మరి అటువంటి గొప్ప గొప్ప శక్తి కలిగినటువంటి మహామహా వ్యక్తులే అర్థం చేసుకునేటప్పుడు అల్పజీవులమైనటువంటి బద్ధ జీవులమైన మానవులు మనం ఏ విధంగా అర్థం చేస్తాం? చాలా కష్టం. అన్లెస్ భగవంతునికి శరణాగతి పొంది భగవంతుని యొక్క భక్తి సేవలో నిమగ్నమైతే తప్ప భగవంతుని శక్తిని కానీ భగవంతుని యొక్క దివ్యత్వాన్ని కానీ మనం అర్థం చేసుకోలేం. అదే విషయాన్ని ఇక్కడ అర్జునుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా నేను చెప్తున్నాడంటే, ఓ పురుషోత్తమ, సర్వకారణకారకుడ, సర్వేశ్వరుడ, దేవదేవ, జగన్నాథ, నీ ఒక్కడివే ఆ అంతరంగ శక్తి ద్వారా నిజముగా నిన్ను ఎరుగుతుంది. భగవంతుడు ఒక్కడి తన అంతరంగ శక్తి. ఎవరు అంతరంగ శక్తి? భగవంతునికి అంతరంగ శక్తి ఎవరు? శ్రీమతి రాధ. బాహ్యశక్తి దుర్గా, అంబిక, బాహ్యశక్తి. ఈ బాహ్యశక్తి లోబడి ఉన్నటువంటి జీవులు ఇప్పుడు భగవంతుని అర్థం చేసుకుని చాలా కష్టం. కానీ అంతరంగ శక్తితో మనం అప్రోచ్ అయితే భగవంతుని మనం అర్థం చేసుకోగలం. అది ఇక్కడ భగవంతుడు అంతరంగ శక్తి తన తాను అర్థం చేసుకునే శక్తి తనకుంది, కానీ బద్ధ జీవులకి మాత్రము భగవంతుని శరణాగతి పొందితే తప్ప భగవంతుని యొక్క దివ్యత్వాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా చేసుకోరు. అదే శ్రీమద్ భాగవతంలో కూడా ఒక సందర్భంలో 1వ స్కంధం 2వ అధ్యాయంలో 11వ శ్లోకం తెలియజేస్తుంది. ఏమిటది? బ్రహ్మాతి పరమాతేతి భగవాన్ ఏతి శబ్దతే అనే ఒక శ్లోకంలో తెలియజేస్తున్నారు అన్నమాట. ఏమిటంటే, పరతత్వం అనేది నిరాకార బ్రహ్మము, పరమాత్మము సత్యము, భగవానునిగా వివిధ దశలలో అనుభవనకు వచ్చును. అనగా పరతత్వ అనుగాహములో మనుజుడు అంత్యమున శ్రీకృష్ణ భగవాన్ని అనుభూతికి చేరును. అంటే ఈ యొక్క దశల వారీగా వెళుతూ ఉంటే అప్పుడు భగవంతుని అర్థం చేసుకోగలరు. ఏది? 3 దశలున్నాయి. 1, నిరాకార బ్రహ్మము. నిరాకార బ్రహ్మ భగవంతుని యొక్క దేహం చేసేటువంటి దేహకాంతి బ్రహ్మజ్యోతి అంటారు దాన్ని. మరి దానికంటే ఉన్నతమైనది పరమాత్మ సాక్షాత్కారం, దానికంటే అత్యంతం ఉన్నది భగవాన్ సాక్షాత్కారం. భగవాన్ సాక్షాత్కారం పొందాలి అనుకుంటే భగవంతునికి దివ్యత్వాలు ఎవరైతే తెలుసుకుంటారో, భగవంతునికి శక్తులు ఎవరైతే తెలుసుకుంటారో, అప్పుడు భగవంతుని గురించి వాళ్ళు ఆ శక్తిమంతుని గురించి ఎవరైతే తెలుసుకుంటారో అప్పుడు ఆ శక్తిమంతుని పైన ఆధారపడతారు. ఇప్పుడు భౌతిక విఘ్నం మనం చూసినట్లయితే మనకి ఏదో ఒక అస్వస్థత ఏర్పడింది, లేదొక భయము కానీ, లేదంటే ఒక భౌతిక ప్రపంచం ఏదో ఒక విపత్తు మనకు వచ్చింది, వస్తే మనం ఎవరి దగ్గరికి వెళ్తాము? ఎవరి దగ్గరికి వెళ్తాము? ఇప్పుడు మనకంటే శక్తిహీనుడి దగ్గర మనం వెళ్ళలేం. మనకంటే ఉన్నతమైన శక్తి ఎవరైతే కలిగి ఉంటారో ఆ వ్యక్తి ఎప్పుడొచ్చైతే మనం ఆ శక్తిని బయటపడగలం. అట్లానే వీళ్ళంతా కూడా భగవంతుని దివ్యత్వాలను ఎవరైతే తెలుసుకుంటారో, భగవంతుని యొక్క శాశ్వతమైనటువంటి ఆ యొక్క దేవాది దేవత్వాన్ని ఎవరైతే ఎరిగి ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ భగవంతుని ఎప్పుడొచ్చి కావాలి, భగవంతుని పాద పద్మాలు శరణాగతి పొందగలరు. వాళ్ళు మాత్రమే ఈ భగవంతుని విభూతులన్నీ కూడా అర్థం చేసుకుంటారు, చేసుకోగలరు. ఇంకా అర్జునుడు తెలియజేస్తున్నాడు, నీవు ఏ దివ్య విభూతుల ద్వారా ఈ లోకములన్నింటిని యందును వ్యాపించి ఉందివో వాటినన్నింటినీ దయతో నాకు విచితముగా తెలియజేయము. అర్జునుడు శాశ్వతమైన సహచరుడు, కానీ భౌతిక ప్రపంచం వచ్చిన తర్వాత ఈ భౌతిక ప్రపంచంలో భగవంతుడు ఫస్ట్ శ్రీకృష్ణుడు దేవాదిదేవుడు తనకు విష్ణు చతుర్వ్యూహంలో సంకర్షణ ప్రద్యుమ్న వాసుదేవ అనిరుద్ధ, దాన్ని మన రెండో చతుర్వ్యూహం తర్వాత అప్పుడు సంకర్షణ నుంచి ముగ్గురు విష్ణువులు వస్తారు. ఇంతకుముందు క్లాస్లో మనం చెప్పుకున్నాం క్షీరోసా విష్ణు, కారోదోసా విష్ణు, గర్భోదోసా విష్ణు. ఈ యొక్క క్షీరోసా విష్ణు ఒక నాభి కమలం నుంచి బ్రహ్మ ఉద్భవిస్తాడు. ఈ బ్రహ్మ ఏ విధంగా ఉద్భవించాడని మనం లాస్ట్ ఇక శ్లోకం లాస్ట్లో మనకు తెలియ చెప్పుకుందాం. అది బ్రహ్మని ఏ విధంగా అవతరించాడని ఇక చతుర్యూహంలో వచ్చిన తర్వాత ఇక విష్ణువులు ముగ్గురు విష్ణువులు కూడా మనకు తెలిసి ఒకే విష్ణు మహావిష్ణు, కానీ ముగ్గురు విష్ణువులు ఉన్నారు. ఇక సృష్టి స్థితి లయ కారణాలు వీళ్ళు చేస్తున్నారు. అయితే భగవంతుడు ఎందుకు తన విభూతిని ఈ విధంగా విస్తరింపజేసుకుంటూ వెళ్తున్నాడు అనేది అర్జునుడు యొక్క ప్రశ్న. అటు కొన్నిట్లు మాత్రం నాకు తెలియజేయమంటున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఓ కృష్ణ యోగీశ్వర, చూడండి ఇక్కడ కృష్ణుడు యోగీశ్వరుడు, యోగాలకు అన్నిటి కూడా ఆయన నుంచే వస్తున్నాయి. యోగ యోగీశ్వర యోగీశ్వర, నిన్ను సర్వదా నేనెట్లు చింతించగలను మరియు నిన్ను ఎట్లు తెలుసుకొనగలను? ఓ దేవదేవ, ఏ రూపములందు నిన్ను స్మరించగలను? ఇది ముఖ్యమైనటువంటి విషయం. ఈ భౌతిక ప్రపంచంలో జీవుడు వచ్చిన తర్వాత ఈ యొక్క త్రిగుణాలతో బంధించబడిన తర్వాత వీళ్ళు పూర్తిగా ఇక్కడ బద్ధులైపోయి శాశ్వతంగా జన్మమూర్తి జరావాది చక్రంలో పరిభ్రమిస్తూ ఉన్నారు. ఈ యొక్క జన్మమూర్తి జరావాది చక్రం నుంచి ఏ విధంగా బయటపడాలి అనేది ఇక్కడ అర్జునుడు యొక్క ముఖ్య ఉద్దేశం. భగవంతుని యొక్క ఇంటెక్షన్ కూడా అదే, వీళ్ళు ఏ విధంగా నేను ఉద్ధరించి శాశ్వత నా ధామాన్ని గోలోక వైకుంఠాన్ని తీసుకెళ్లాలి అనేది భగవంతుని యొక్క ఇంటెక్షన్. మరి తీసుకెళ్లాలనుకుంటే భౌతిక పరమైన బంధించబడిన బద్ధజీవుడికి ఏ విధంగా సహాయం చేయాలి? అది వీలు కాదు. అందుకే భగవంతుడే ఈ భౌతికమ క్రియేషన్ని సృష్టించి ఈ భౌతిక త్రిగుణాత్మకమైన భగవంతుడు త్రిగుణాత్మకమైనటువంటి భౌతిక ప్రపంచాన్ని సృష్టించి త్రిగుణాలతో నింపి జీవులని సృష్టి సర్వాన్ని నింపిన తర్వాత ఆయన ఆ త్రిగుణాలకు లోబడి ఈ భౌతిక ప్రపంచం లీలలు చేస్తూ విస్తరింపజేశాడు. జయ శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, శ్రీలా ప్రభుపాదకి. ఆయన ఏ విధంగా విస్తరించాడు, ఎందుకు ఆ విధంగా విస్తరించవలసి వచ్చింది భగవంతుడు అంటే, ఉన్నతమైన వ్యక్తులు ఈ భౌతిక ప్రపంచం ఉన్నతంగా ఏదైతే ఉంటుందో దాన్ని అనుసరించాలని, ఉన్నతమైనటువంటి ప్రామాణికమైన దీంట్లో ప్రతి ఒక్కరు అనుసరిస్తారు కనుక. అందుకే భగవంతుడు ఈ సృష్టిలో మొట్టమొదటిగా ఉన్నట్టు ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా, ఉన్నతమైన స్థితి గతులు అన్నిటి కూడా ఉన్నతంగా ఆయన ఫస్ట్ పొజిషన్ ఆయన తీసుకొని మిగతావన్నీ కూడా భగవంతుని ఆశ్రయించే విధంగా. ఎందుకంటే రసో సమక్షకౌంతేయ, మరి మనం భగవంతుని దర్శనం చేసుకోవాలి, మనకి ఏ విధంగా భగవంతుని స్మరించాలంటే మనకు తెలియదు. కానీ నీరు దాన్ని ఓ ఈ నీటిలో ఉన్న రుచిని నేను భగవంతుని అంటున్నా, ఓ భగవంతుడు రుచిని నేనంటాను. మనం ఏం తీసుకున్నప్పుడు కూడా ఆ ఒక్క దీంట్లో మొట్టమొదటగా భగవంతుని శక్తి అనేది మనసు చూడగా దాంట్లో నిక్షేపితమై ఉంటుంది. ఆ విధంగా భగవంతుని స్మరిస్తూ ఈ భౌతిక ప్రపంచం నుంచి బద్ధజీవుడు ఉద్ధరించబడాలనుకుంటే భగవంతుని యొక్క నామ రూప గుణ లీలలని స్మరిస్తూ ఏంటి కీర్తిస్తే తప్ప ఈ భౌతికమైనటువంటి ప్రపంచం నుంచి ఉద్ధరింపబడలేడు. మరి ఆయనకు నామరూపములను కీర్తించాలనుకుంటే ఆయన దివ్యత్వాలు తెలుసుకోవాలి. మరి ఆయన దివ్యత్వాలు ఎట్లా మనకు తెలుస్తుంది? ప్రతి ఒక్క వస్తువులో, ప్రతి ఒక్క సృష్టిలో, ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆయన నిక్షేపించబడి ఉన్నాడు ఏ విధంగా అనేది మనం ఎప్పుడైతే అవగాహన చేసుకుంటామో అప్పుడు మనం చింతించగలం. అది ఇంకా అర్జునుడు ఇంకేం తెలియజేస్తున్నా అడుగుతున్నాడంటే, ఓ జనార్దన, నీ యోగ విభూతి దయతో తిరిగి సమగ్రముగా వివరింపము. ఎంత అధికముగా శ్రవణము చేసినసో అంత అధికముగా నీ వచనామృతమును నేను ఆస్వాదించగోరినందున నిన్ను గూర్చి ఎంత శ్రవణము చేసినను తనివి తీరటలేదు. ఇది ఎందుకు భగవంతు విభూతి మనం తెలుసుకోవాలనుకుంటే భగవంతుడికి ఎంత విన్నా కూడా మనకి తనివి తీరట. ఎందుకంటే భగవంతుడికి దివ్యత నామరూపములు చాలా దివ్యమైన అమృత భరితమైనటువంటి. ఒక్కసారి ఏ వ్యక్తి అయినా సరే భగవంతుని యొక్క దివ్యత, భగవంతుని లీలని శ్రవణం చేస్తే అని మరవలేదు. మనం చూడ భౌతికంగా మనం చూసినట్లయితే ఇప్పుడు అనేకమైనటువంటి సినిమాలు, సీరియల్స్ మనకు వస్తున్నాయి. కానీ ఏదైనా ఒక సినిమా మనం ఎన్నిసార్లు చూడగలం చెప్పండి? మహా అయితే ఒక 10 సార్లు లేదా ఒక 20 సార్లు. కానీ మనం జీవితాంతం ఒకే సినిమాను చూడాలంటే బోరు కొడుతుంది, విసుగు వస్తుంది. కానీ మన ఇక్కడ బృందావన లీలలో మనం చూసినట్లయితే, భగవంతుని యొక్క లీలను మనం చూసినట్లయితే, ఒక లీల జన్మ జన్మలుగా వింటున్నప్పుడు కూడా మనకది విసుగు చెందట్లేదు, విసుగు రావట్లేదు. ఎందుకంటే భగవంతుని యొక్క లీలలు అంత శ్రవణ భరితమైన, అంత దివ్యమైనటువంటివి, అమృత భరితమైనటువంటివి. ఇవి దామోదర లీల ప్రతి సంవత్సరం మనం ఒక సంవత్సరంలో ఒక నెల రోజులు కంటిన్యూ మనం చెబుతూ వింటూ ఉన్నాం. కానీ ఆ లీల మనం వింటూ కొలితే ఇంకా భగవంతుడి పైన మనకి ప్రేమ మనకి పెంపొంది మనలో ఉద్భవిస్తూ ఉందన్నమాట. ప్రేమామృతం వర్ధనం జరుగుతుంది. కానీ భౌతికమైనటువంటి ఏ ఒక్క వ్యక్తి గురించి కానీ ఏ ఒక్క లీల కానీ ఏదైనా మనం వింటే ఏమవుతుంది? మనకి విసుగుపోతుంది, చిరాకు వస్తుంది. కానీ ఇక్కడ భగవంతునికి అర్జునుడు చెప్తున్నాడు. ఎందుకంటే అర్జునుడు స్వయంగా భగవంతుని యొక్క సహచర్యాన్ని, సాకరసాన్ని పొందాడు గనక, పొందుతున్నాడు గనక భగవంతుడికి దివ్యతను పొంది ఇంకా నేను తెలుసుకోవాలి, ఇంకా నేను వినాలి, ఇంకా వినాలని శ్రవణం చేయాలి అని చెప్పేసి అని ఆయనకి ఎంత విని తనివి తీరట్లేదంట. ఈ స్థితికి మనం రావాలి. ఈ స్థితికి వచ్చినప్పుడే భగవంతుని సతతం కీర్త ఎంతో మాం, అనన్య చింత ఎంతో మాం మనం చేస్తూ ఆ భగవంతుని యొక్క ప్రేమ పరవశాన్ని మనం పొంది ఆ శాశ్వత ధామానికి మనం వెళ్ళటానికి ఇది ఒక అవకాశం అన్నమాట. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు తన యొక్క విభూతులు. 19వ శ్లోకం నుంచి 39వ శ్లోకం వరకు తనకు విభూతులన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పుకుంటూ వచ్చి ఈరోజు శ్లోకానికి ముందు శ్లోకం మనం చర్చించి మన శ్లోకానికి వెళ్దాం. 30వ శ్లోకంలో తను అనేక విభూతుల్ని చెప్పుకొచ్చిన తర్వాత 30వ శ్లోకంలో చెప్తున్నాడు, నేను దైత్యుల్లో భక్త ప్రహ్లాదులను, అనసివాళ్ళలో కాలమును, మృగముల్లో సింహమును, పక్షుల్లో గర్భవంతుడు అయి ఉన్నాను. ఇక్కడ దైత్యానాం కాల కలయతామహం అని అంటున్నాడు. ఈ యొక్క అధ్యాయంలో మొత్తం చూసినట్లయితే ఈ యొక్క పదం రెండు శ్లోకంలో భగవంతుడు ప్రస్తావించాడు. నేను కాలాన్ని అంటున్నాను, కాలోస్మి, నేను కాలాన్ని అని చెప్పేసి ఇస్తున్నాడు ఈ యొక్క శ్లోకంలో. ఇంకొక ఇప్పుడు మనం చర్చించుకో శ్లోకం అంటే కాలము మాత్రం భౌతిక విశ్వమునందలి సమస్తమును అనచునదై ఉన్నది. ఈ కాలం అనేది భౌతిక ప్రపంచం సమస్తాన్ని కబలిస్తుంది, సమస్తాన్ని నశింపజేస్తుంది కాలం. ఈరోజు శ్లోకంలో చూసిన అదే యొక్క పదాన్ని మళ్ళీ తను కృష్ణుడు చెప్తున్నాడు, నేను అక్షములో అకారమును, సమాసంలో ద్వంద్వ సమాసమును, శాశ్వతమైన కాలమును, సృష్టికర్తలో బ్రహ్మనై ఉన్నాను. మొట్టమొదట మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడు, నేను అక్షరాల్లో అకారాన్ని. మరి మనకి ఒక సంశయం, ఒక ప్రశ్న రావచ్చు, మరి ఇంక ముందు యుగాల్లో లిపి లేదు కదా, మరి వేదాల్లో భగవంతుడు అక్షరాల్లో అకారాన్ని నేను అంటున్నాడు, దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? లిపి ఉంది, మిగతా యుగాల్లో ఆ లిపితో వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే అప్పుడు అంత కూడా శ్రవణం, కేవలం శ్రవణంతోటే వేదాలన్నీ కూడా వాళ్ళు వినేవాళ్ళు. వినేవాళ్ళు ఒకసారి వింటే చాలు వాళ్ళకి గుర్తుండేది. వాళ్ళకి అప్పుడు రాసుకునే పని కూడా లేదు. కలియుగంలో మందబుద్ధులు, అల్పాయుషులు, సోమరిపోతులు జీవులు కనుక వీళ్ళకి గుర్తు ఉండదు కనుక ఏం చేశాడు వ్యాసుడు, కృపతో ఏం చేశాడు లిపిని అప్పుడు ప్రవేశపెట్టాడు వ్యాసుడు. అంతకుముందు లిపి ఉంది, వ్యాధలిపి, దాన్ని దేవలిపి అంటారు. యాక్చువల్గా ఉన్నతమ లోకాల్లో గోలోక వైకుంఠం నుంచి ఉన్నతమ లోకాలు అంతా కూడా ఉంది, అది సంస్కృతం, సంస్కృత లిపి. ఆ లిపి కలియుగం వచ్చిన తర్వాతనే మనకి వచ్చింది. ఎందుకంటే వ్యాసుడు ఇక భౌతికమైన బద్ధ జీవులు చూసి ఎంతో జాలి దయ కరుణతో ఇక భగవంతునికి శ్రవణ కీర్తనలు వీళ్ళకి ఏ విధంగా ఉంటే, ఎందుకంటే కలియుగం అంటే కలహాలతో కూడిన యుగం. ఈ యుగంలో వాళ్ళు ఎప్పుడు కూడా ఇంద్రియతృప్తిలో పడి ఉంటారు కనుక వాళ్ళకి ఏ విధంగా భగవంతుని యొక్క శ్రవణ కీర్తనలు చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఏం చేశాడు, కరుణ జాలి దయత ఏం చేశాడు, ఈ యొక్క వ్యాధాలని ఉపనిషత్తుల్ని అనేక లిపి ద్వారా రాసి మనకి ఇచ్చాడు ఇచ్చాడు. అయితే ఇందులో మొట్టమొదటి చూసినట్టే ఆ అకారం. ఈ అకారం అనేది ఈ అక్షరాలు అన్నిటి కూడా అక్షరం, ఆ నుంచి క్ష వరకు మనం ఏ ఒక పదాన్ని కానీ ఏ ఒక అక్షరాన్ని తీసుకున్నట్టు అకారం అనేది మర్శనచూడిగా ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. మనం క ఖ గ చ మ ఎన్ని తీసుకున్న ప్రతి ఒక్కటి అకారం అనేది తప్పనిసరి అన్నమాట. ఈ భౌతిక పరం బద్ధజీవుడు వచ్చిన తర్వాత కూడా ఆ అకారాన్ని ఉచ్చరించే జీవించాలి. ఫస్ట్ జీవుడు జన్మ తీసిన తర్వాత ఏమని పిలుస్తాడు, ఏమని మాట నేర్చుకుంటాడు, అమ్మా అంటాడు, అమ్మా అంటాడు. అంటే అక్షరం ఆ నుంచి క్ష వరకు అన్ని కూడా రమ్మంటే ఇది బీజాక్షరం, రమ్మంటే సర్వాన్ని తెలియజేసి బీజాక్షరం రమ్. ఈ అక్షరం అదిగో భగవంతుడు కూడా అదోక్ష అదోక్షజ అంటారు. భగవంతుడు సర్వముల సృష్టిలో సర్వాన్ని వ్యాపించున్నాడు అదోక్షజ. ఆ నుంచి క్ష వరకు ఎట్లా అయితే భగవంతుని యొక్క ఈ యొక్క ఆకారం ఉందో ఈ సృష్టిలో మొత్తం ఒక అంతే ఒక సర్వవ్యాపి భగవంతుడు ఉన్నాడు అని చెప్పి మనకి ఇక్కడ అదోక్ష అనే పదం నుంచి మనకి తెలుస్తుంది. అదే మనకు శ్రీమద్ భాగవతంలో చూసినట్లయితే ఈ యొక్క అక్షానికి ఎంత శక్తి ఉంది అనేది మనం చూసినట్లయితే వేణు మహారాజు కంప్లీట్గా నాస్తికుడు అయ్యాడు. నాస్తికుడు అయిన తర్వాత వేదాలని మొత్తం బ్రాహ్మణులను అందరిని పక్కన పెట్టేసి మీరు నన్ను నా కోసం యజ్ఞం చేయండి, నన్ను పూజించండి అని చెప్పేసి తయారయ్యాడు. అయితే శాస్త్రాలకి విరుద్ధంగా ధర్మానికి వ్యతిరేకంగా భగవంతునికి ఆయన ప్రాతిధ్యం వహించకుండా ఏం చేస్తున్నాడు, విభిన్నమైన మార్గంలో వెళ్తున్నాడు. అప్పుడు బ్రాహ్మణులకి ఒక ఋషులకి వీళ్ళంతా కూడా ధర్మానికి విధంగా వాళ్ళ ధర్మాన్ని కాపాడడానికి వాళ్ళు వచ్చారు, భగవంతు వాళ్ళతో భగవంతుతో పంపించబడ్డారు. అప్పుడు ఏం జరిగింది, ఇక వీణ ఇదైతే వీళ్ళు ఏం చేశారు, ఈ బ్రాహ్మణులు ఇట్లాంటి వ్యక్తి ఉండటం ఇక దేశానికి అరిష్టం అని చెప్పి ఏం చేశారు, వాళ్ళు ఒకే ఒక పదముతో ఒకేసారి అందరూ ఉత్కంఠతో ఉచ్చరించడం ద్వారా ఏం చేశారు అని సంహరించారు. హం ఒకే ఒక మంత్రంతో హమ్ అనే మంత్రం ఏం చేశారు, మొత్తాన్ని వీణని సంహరించేశారు. చూడండి ఆక ఒక్క హమ్ అనే ఒక పదము ఎంత శక్తి కలిగి ఉందో వేదాల్లో. ఎందుకు దానికి అంత శక్తి వచ్చిందంటే భగవంతుడే నేను ఆక హం అనే అహంక ఆక ఆకారాన్ని నేను అంటున్నాను. భగవంతుడితో ఏదైతే ఈ యొక్క సృష్టిలో ఉద్భవించబడిందో అది అంత కూడా శక్తి కలిగి ఉంటుంది. ఎందుకంటే అది శక్తి మాన్ నుంచి వచ్చింది, శక్తి అనేది ఎక్కడి నుంచి వచ్చింది, శక్తి మాన్ నుంచి శక్తి వస్తుంది. శక్తి మాన లేకుండా శక్తి అనేది ఎప్పుడు కూడా ఉద్భవించదు రాదు. ఆ శక్తి మంత్రం నుంచి ఈ యొక్క శక్తి ఎప్పుడు వచ్చిన ఆ శక్తి దేని మీద ప్రభావం చూపించినా ఆకు దాని ప్రభావం అనేది బయటపడుతుంది. అది ఇక వీణ సంహరించబడిన తర్వాత ఆ ఒక్క మంత్రంతో ఉత్కంఠతో అంతమంది బ్రాహ్మణులు ఉత్కంఠతో ఎప్పుడైతే చెప్పించారో ఇమీడియట్లీ ఒక నిమిషాలు కూడా ఒక సెకండ్లో ఆయన సంహరించేశారు. ఎందుకంటే నెక్స్ట్ మనం చూసినట్టయితే కాలోస్మి అన్నాడు కదా భగవంతుడు, సంహరించబడ్డారు. అయితే భగవంతుడి యొక్క అక్షరంలో ఎంత శక్తి కలిగి ఉందంటే మనం ఇంకా శాస్త్రాలు మనం చూసిన వేదాలు చాలా దానికి విస్తారంగా ఉంది, మనకు సమయం లేదు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా చర్చించుకుందాం. అట్లానే రెండోది ఈక మాసాలలో ద్వంద్వాలు, ద్వంద్వంలో ద్వంద్వ సమాసం. ఇక ద్వంద్వ సమాసం అనేది సమాసాలలో వేదాల్లో కూడా దీన్ని క్షేపించబడింది. ఈ ద్వంద్వ సమాసం అని అంటున్నాడు అంటే ఈ భౌతిక ప్రపంచంలో ద్వంద్వాలతో కూడినటువంటిది. కానీ ఈ భౌతిక ప్రపంచంలో ద్వంద్వాలతో కూడినప్పుడు కూడా భగవంతుడు ఏం చేశాడు, ద్వంద్వంగానే ఆయన కూడా రామకృష్ణులు, రాముడు కృష్ణుడు ఒకటే కానీ విభిన్న రూపాల్లో ఉన్నారు. రామకృష్ణ రామకృష్ణ అనేది రాముడు కృష్ణుడు విభిన్నమైనటువంటి రూపాల్లో మనకు కనిపించినప్పుడు ఒకే శక్తి కలిగి ఉన్నారు, ఇద్దరు కూడా భగవంతుడే ఒక్కడే. కానీ దీని నిరాకారవాదు విభిన్నంగా దాన్ని వివరిస్తూ ఉంటారు. అయితే మన ఈ భౌతిక పరిధి మనం చూసినట్లయితే మనకి ఏ విధంగా ఈ యొక్క మాసం ఉపయోగపడుతుంది, ఈ యొక్క ద్వంద్వాలలో మనం ఏ విధంగా మనం కొట్టిమిట్టాడుతూ ఉన్నాము, ఈ ద్వంద్వాలతో మనం ఏ విధంగా మనం సతతం అవుతూ ఉన్నాము మనం చూసుకున్నట్లయితే, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు కూడా ద్వంద్వాలతో కూడుకున ఉంది. ఎట్లా మనం తెలుసుకోవాలనుకుంటే సుఖ దుఃఖాలు, మానావమానాలు, నెక్స్ట్ జయ అపజయాలు అన్నీ కూడా ద్వంద్వాలతో కూడినటువంటివి. ఈ ద్వంద్వాల నుంచి బయటపడాలి అనుకుంటే జీవుడు ఈ ద్వంద్వ అతీతుడైనటువంటి వ్యక్తి గురించి మనం శ్రవణం చేసినప్పుడు, ఈ ద్వంద్వాలకి అతీతమైనటువంటి ఆ ఒక్క భగవంతుని, ఆ యొక్క కృష్ణుని మనం అర్థం చేసుకున్నప్పుడు, ఆయనకి విభూతుల్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ ద్వంద్వాల నుంచి మనం బయటపడగలం. లేదంటే ద్వంద్వాలకి అతీతుడు ఎవడు కాలేడు. ఎందుకంటే ఈ యొక్క భౌతికమైన సృష్టే ద్వంద్వాలతో కూడినటువంటి, ఈ ద్వంద్వాలకి బంధింపబడి ఉన్నాడు జీవుడు. ప్రతి ఒక్క నిమిషం కూడా చూడండి, మనం ఒక క్షణంకి ఆనందంగా ఉంటాం, ఒక క్షణం దుఃఖపడతాం. మనకి ఏదైనా ఒక జరిగిందని ఏదైనా వెంబడి ఇంకోటి మనకి ప్రత్యామ్నాయంగా జరుగుతూనే ఉంటుంది. ఎందుకు ఇట్లా జరుగుతుందంటే మన భగవంతుని భగవంతుడి విభూతుల్ని, భగవంతుని దివ్యత్వాలను మనం అర్థం చేసుకోలేదు కనుక, భగవంతుని యొక్క విభూతి అర్థం చేసుకుని ద్వంద్వాలకు అతీతంగా ఉంటాడు భక్తులు అనేటువంటి వాడు. ఎన్ని విపత్తులు వచ్చినప్పుడు కూడా, ఎన్ని మాన అమాన మానావమాన సీతా ఎన్ని వచ్చినప్పుడు కూడా ఆయనకి ఏమి కూడా చెల్లించదు, ఏమి కూడా ఆయనకి అంటదు కూడా. అది ఎందుకు భగవంతుడికి అంటున్నాడంటే, అది నా శక్తే, నాకు ఎవరైతే శరణాగతి పొందుతారో ఈ ద్వంద్వాలకు అతీతుడు కావచ్చు అని భగవంతుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. మరి ఇంకా మూడోది మనం చూసినట్లయితే కాలం. ఈ కాలం అనేది చాలా శక్తివంతమైనటువంటి, ఇది 11:32 శ్లోకంలో భగవంతుడు దాని యొక్క కాలోస్మిన్ లోకక్షయ ప్రవృద్ధోనని చెప్పేసి విస్తరిస్తూ తాను ఒక ఉచ్చరిస్తూ చెప్తున్నాడు. ఎందుకంటే నేను ఘనమైన లోక వినాశకరమైన కాలమును జనులు అందరినీ నశింపజేయుటకే నేను ఇచ్చటకు ఆరదించితని, నీవు అంటే పాండవులు తప్ప ఇచ్చటనున్న ఇరుపక్షపు యోధులు అందరూ చంపబడుచున్నారు. ఇక్కడ చూడండి, కృష్ణుడు స్పష్టంగా క్లియర్గా మన ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు అర్జునుడికి, నేను ఘనమైన లోకనాశక కాలమును అంటున్నాడు. ఈ కాలం ఏం చేసింది, జనులందరినీ నశింపు చేయటకి నేను ఇచ్చటకు ఆరాధించాను. మరి ఎందుకు భగవంతుడు ఈ యొక్క భౌతిక సృష్టిని సృష్టించి ఈ త్రిగుణాకతీతమైన భగవంతుడు త్రిగుణాలతో ఏర్పడిన భౌతిక ప్రపంచాన్ని సృష్టించి త్రిగుణాలతో కూడుకున్న వంటి సర్వాన్ని అందులో ఇమిడ్చి ఆయన త్రిగుణాలకు లోబడి ఆయన అవతరిస్తూ ఆయన లీలలు జరుపుతూ మళ్ళీ ఆయన ఇచ్చట అవతరిస్తున్నాడు అన్ని తినడు. ఆ త్రిగుణాలకు లోబడి ఆయన యాక్ట్ చేస్తూ మరి సర్వాన్ని నశింపు చేస్తున్నాడు. ఎందుకు భగవంతుడు ఇట్లా చేస్తున్నాడు, ఎందుకు దేనికి చేస్తున్నాడు, ఆయన ఎందుకు ఇంత శ్రమ పడాలి, ఇంత పరిశ్రమ ఎందుకు చేయాలి భగవంతుడు. దానికి లాస్ట్ మన మధుగోపాల్ బాబు చెప్పారు ఇంతమంది క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఒక ధనికుడు అనేకమైన ఇండస్ట్రీస్, అనేక మిలియన్ల కోట్లు ఉన్నాయనుకోండి, ఆయన ఏం చేస్తాడు, ఒక 100 ఇండస్ట్రీస్ ఉన్నాయనుకో, అనేక ఫ్యామిలీస్ అనేక సోదరులు అన్ని కూడా మొత్తం అన్ని కూడా అనేకమైన సంపద, అనేక మిలియన్ల కోట్ల రూపాయలు అనుకున్నాయి, అనేక ఇండస్ట్రీస్ అనేక సంపద అన్నీ ఉన్నాయి అని ఏం చేస్తాడు, ఒకసారి అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి, ఒకసారి ఏం చేశాడు, అన్ని ఫ్యాక్టరీల్లో కూడా తన యొక్క భవంతిలో అన్ని రూముల్లో అన్ని కూడా టైం బాంబ్స్ పెట్టాడండి. అన్నిట్లో పెట్టేసి ఆయన ఒకేసారి బయటికి వెళ్ళి బటన్ నొక్కి అన్నిట్లు కూడా సర్వ నాశనం చేసేసి హ్యాపీగా బయటికి వెళ్ళి ఒక టీ షాప్ దగ్గర కూర్చొని ఒక టీ తాగుతూ ఉన్నాడండి. ఆయన ఏమంటారు, ఏమంటారు ఆయన, పిచ్చివాడు ఉన్మాది అంట. మరి కృష్ణుడు కూడా అక్కడ అదే చేస్తున్నాడు. మరి కృష్ణుడు ఏమనాలి మనం, కృష్ణుడు ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించి ఆయన అనేక భూమండలాలు ముగ్గురు విష్ణులకు విస్తరించి తన యొక్క శ్వేత రంధ్రాలకు అనేక విశ్వాలను స్థిరింపజేసి ప్రతి విశ్వంలో ఆయన ప్రవేశించి ఆ విశ్వం అనేక జీవులతో నింపి ఆ త్రిగుణాలకు అతీతుడు భగవంత్ త్రిగుణాలతో కూడినటువంటి భౌతిక ప్రపంచం సృష్టించి దానిలో ఆయన ప్రవేశిస్తున్నాడు. ఆ ప్రవేశం తనకు విభూతి ద్వారా విస్తరిస్తున్నాడు. విస్తరించి ఇక్కడ అనేకమైనటువంటి లీలలు చేస్తూ అన్ని చేస్తూ లాస్ట్లో ఏం చేస్తున్నాడు, అన్నీ కూడా మళ్ళీ లయింపజేసేసి ఆయనకి ఏమీ నాకు తెలియనట్లుగా ఒక వటపత్ర సాయి రూపంలో ఒక వటపత్రం పట్టం పట్టు కూర్చొని నాకేమి తెలియదండి చిన్న పిల్లల్లా కూర్చొని తనకు బట్టల మీద చెప్పుకుంటే కమ్ముడే చూస్తున్నాడు. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. అదే భౌతిక విద్య చేసినట్లయితే ఆయనకు పిచ్చివాడు అంటున్నాం, మరి అదే భగవంతుడు చేస్తే ఇక్కడ దివ్యమైనటువంటిది అని చెప్తున్నాం. ఎందుకు ఇక్కడ భగవంతుడి విధంగా చేస్తున్నారు అంటే బద్ధ భౌతిక ప్రపంచం బంధించబడినటువంటి బద్ధ జీవుడు భగవంతుడికి స్థితిని తెలియచేసుకొని నేను భగవంతుడి సర్వకారణ కారకుడిని తెలుసుకొని భగవంతుడి శరణాగతి పొందాలి అనే భావనతో భగవంతుడు ఏం చేస్తున్నాడు, భక్తి క్రియేషన్ చేస్తున్నాడు. ఎందుకంటే జీవుడు భగవంతుడికి శాశ్వతమైన సేవకుడు, కానీ ఆ జీవుడు ఏం చేస్తున్నాడు, నేను భోక్తను కావాలని చెప్పి భగవంతుడి నుంచి దూరం అయ్యాడు. ఎందుకు దూరం అయ్యాడంటే అసూయ, ఆ అసూయతో ఇక్కడ భౌతిక ప్రపంచం బంధించబడిపోయి శాశ్వతంగా ఇక్కడ జీవి నేను ఒక శాశ్వతంగా ఉంటాను అంటున్నాడు. నేను ఒక శాశ్వతం జీవించుంటాను అనుకుంటున్నాడు. ఎంతకాలం జీవిస్తాడు ఇక్కడ భగవంతుడు, నేను కాలవసం అంటున్నాడు, నేను కాలాన్ని ఇది ఇక్కడ ఎనీ మూమెంట్ ఎనీ టైం నేను వచ్చి దొంగ రూపంలో వచ్చాను కబలించుకు పోతున్నాడు. కానీ భౌతిక బద్ధ జీవులు అజ్ఞానంతో ఏం చేస్తున్నారు, నేను ఇంకా జీవించుంటాను అనుకుంటున్నాడు. కానీ ఎంతగా జీవించుంటాడు, ఏదో ఒక విడిచిపెట్టవలసిందే కాలం. ఆ టైం వచ్చేప్పటికి ఎవరు కూడా ఇక్కడ ఉండడానికి లేదు. ఆ టైం వచ్చి ఎవరు మన టైం కూడా మన ఇంటి ఇక్కడ మనం కూడా ఉండం. ప్రతి ఒక్కటి దుఃఖాలం అశాశ్వతం, అశాశ్వతం ఏంటి, భౌతిక ప్రపంచం ఎవరు శాశ్వతం ఉండడానికి లేదు. మరి కృష్ణుడు ఈ కాలం కాలపురుషుడు ఎవరు, కృష్ణుడే. మన భగవంతుని అర్థం చేసుకోబడితే ఏం చేస్తున్నాడు భగవంతుడు, భయంకరమైన ముత్తు రూపంలో వచ్చి మనల్ని కబలించి వెళ్తున్నాడు. మరి భగవంతుడు శరణాగతి పొందితే భగవంతుడు ఆయన కూడా తీసుకువెళ్తాడు. కానీ వ్యత్యాసం ఉంది, భగవంతుని భక్తుడు ఒక విధంగా తీసుకెళ్తాడు, భగవంతుడు శరణాగతి పొందంటే బద్ధ జీవుడికి ఒక విధంగా తీసుకెళ్తాడు. వాడికి భయంకర ముత్తు రూపంలో భగవంతుడి శరణాగతి పొందిన భౌతిక వ్యక్తి ఏం చేస్తాడు, భయంకరమైన ముత్తు రూపంలో తీసుకువెళ్తున్నాడు భగవంతుడు. ఎందుకంటే మృత్యు కూడా ఆయన వస్తుంది. మరి భగవంతుడి శరణాగతి పొంది ఏం చేస్తున్నాడు, తను కూడా తీసుకెళ్తున్నాడు. చాలా వ్యత్యాసం. దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే పిల్లి ఉంది, పిల్లి చూడండి తన నోటితో తన పిల్లను కూడా తీసుకువెళ్తుంది, అదే నోటుతో ఎలకను కూడా తీసుకువెళ్తుంది. రెండు తన నోటితో తీసుకువెళ్తుంది, బట్ ఎలకను తీసిన ఏ విధంగా తీసుకెళ్తుంది, అతి భయంకరంగా తీసుకుని తన యొక్క నోటి ద్వారా రక్తం కడుతూ అంతే మృత్యు రూపంలో భయంకరంగా తనని తీసుకువెళ్తుంది. మరి అదే తన పిల్లని ఎంతో మృదు మధురంగా ఎంతో యచ్చగా తనకి తీసుకుని ఎటువంటి హాని కలగకుండా తనని తీసుకువెళ్తుంది. జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవాన్ కి, శ్రీలా ప్రభుపాదికి. చూడండి మృత్యు రూపంలో తనని తీసుకుంది. ఆ కాలం ఆ టైం వచ్చేటప్పుడు భగవంతుడు సర్వ జీవులను కూడా ఈ భౌతిక రూపంలో తీసుకెళ్తాడు. అంటే ఇక్కడ మనకేం అర్థమవుతుందంటే భగవంతుని శరణాగతి పొందితే సురక్షితంగా భగవద్ధామానికి మనకి భగవంతుడే తీసుకువెళ్తున్నాడు కాల రూపంలో. కానీ భగవంతుని శరణాగతి పొందకుండా ఉన్నట్లయితే అదే ఆ వ్యక్తిని భగవంతుడే తీసుకువెళ్తున్నాడు మృత్యు రూపంలో, భయంకరమైనటువంటి కాల రూపంలో ఆయన్ని తీసుకువెళ్తున్నాడు. అయితే ఇక్కడ మనకేం అర్థమవుతుందంటే భగవంతుని శరణాగతి పొందమని ఇక్కడ మనకి ఇండైరెక్ట్ గా మనకి తెలియజేస్తూ ఉన్నాడు భగవంతుడు. మనకి ఇంకా మనం చూసినట్లయితే శ్రీమద్ భాగవతంలో ఒకసారి దేవలోకంలో ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేయబడి పడేటప్పుడు సర్వం వచ్చినటువంటి దేవతలు అందరూ కూడా వస్తున్నారు. వచ్చేప్పుడు అందరూ వెళ్తున్నారు. ఈలోగా యమధర్మరాజు కూడా వచ్చాడు. వచ్చేప్పుడు ఆ గుమ్మం ముందు ఒక పక్షి చిలక అనుకుందాం అక్కడ నిల్చొని చూస్తుంది ఎవరెవరు వస్తున్నారు అంత మహాత్ముని దర్శనం చేసుకుని దర్శనం చేసుకుంటూ ఉంటుంది. యమధర్మరాజు వచ్చాడు, దాన్ని చూశాడు, నవ్వుకుంటాడు, నవ్వుతూ లోనకి వెళ్ళిపోతాడు. వెళ్ళేటప్పుడు తనకి భయం వేసి, ఎందుకంటే ఆయన మృత్యువుకు ప్రతినిధి, మృత్యుకు ప్రతినిధి, అది భయం వేస్తుంది. అయ్యా యమధర్మరాజు నన్ను చూశానంటే నాకు టైం, నాకు కాలం మూడింది అని చెప్పేసి అని భయపడు. ఇప్పుడు ఏం చేయాలి అని తనకు భయం ముందు కొట్టుకుంటుంది, అనేక విధంగా సఫర్ అవుతుంది. ఈలోగా పక్షిరాజైనటువంటి గరుడు వచ్చాడు. వచ్చేప్పుడు ఇమ్మీడియట్లీ వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు వాళ్ళకు ఉన్నతమైన వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. అక్కడ కూడా గరుకుమంతుడు ఎవరు, భగవంతుని యొక్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాడు. చూడండి, ఏ ఒక్క జీవరాశిలో చూసినట్లయితే ఉన్నతమైనటువంటి వ్యక్తి ఏదైతే ఉందో అదంతా కూడా భగవంతుని యొక్క శక్తిలే. ఈ పక్షి వెళ్తుంది గరుడి దగ్గరికి వెళ్ళి, మహారాజు నాకు ఇట్లా సమస్య ఉంది, ఏం చెప్పండి, ఇట్లా యమధర్మరాజు వచ్చాడు, ఇట్లా చూస్తూ లోనికి వెళ్తున్నాను, చూసి నవ్వి వెళ్ళాడు, నాకేదో భయంగా ఉన్నాను. ఓకే, ఇప్పుడు నేను అర్జెంటుగా ఎమర్జెన్సీ మీటింగ్కి వెళ్తున్నాను, నీకు ఒక ఇది ఉపాయం నీకు చెప్తానంటాడు. సరే మళ్ళీ ఆలోచించి ఉపాయం కాదు సరే అని చెప్పి ఇమ్మీడియట్ తీసుకుని తన పక్షిని తీసుకుని వెళ్తాడు. ఏం చేస్తాడు, ఎక్కడో కొన్ని లక్షల కిలోమీటర్ దూరంలో సప్త సముద్ర అవతల ఒక గుట్ట పైన పెట్టేసి నువ్వు వచ్చిన వాడికి ఎక్కడే ఉండని చెప్పేసి ఆయన మళ్ళీ ఆ యొక్క సమావేశానికి వెళ్తాడు. సమావేశం అయిన తర్వాత అందరూ బయటకు వస్తున్నారు. వచ్చేటప్పుడు ఈ యొక్క పక్షి గరుడు ఎవరైతే ఉన్నాడో ఆ యమధర్మరాజుకి అప్రోచ్ అయ్యి అడుగుతాడు, అయ్యా మీరు ఇట్లా వచ్చేటప్పుడు ఒక పక్షిని చూసి మీరు నవ్వారంట, ఆ పక్షి చాలా భయం చెందుతూ చాలా రోధిస్తూ ఉంది, కారణం ఏమిటి ఒక తెలుసుకోమంది, మీరు ఏమైనా కారణం చెప్తారా అని. అప్పుడు యమధర్మరాజు చెప్తున్నాడు, చూడు ఈ కాలం ఎంత విపరీతమైనటువంటిదో, ఈక చిన్న పక్షి దీనికి ఎటువంటి శక్తి లేదు, ఈ పక్షి కొన్ని వేల లక్షల కిలోమీటర్ దూరంలో తన యొక్క చావు రాసిపెట్టి ఉంది. ఎంత చిన్న పక్షి, నీ వెళ్ళి కొన్ని నిమిషాలు మాత్రమే టైం ఉంది, ఈ టైంలో అది అక్కడికి ఎట్లా వెళ్ళగలదు అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. అందుకు నాకు విచిత్రమయ్యి నాకు ఒక విచిత్రంగా అనిపించి నవ్వాను అంట. అప్పుడు గరుడు ఇది ఎంత పని చేశానని చెప్పేసి విత్ ఇన్ సెకండ్స్ అక్కడ వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఇంకేముంది, దాని కాలం మూడిందంటారు. మనకి ఏదైనా ఎవరికి ఏదైనా తప్పు చేస్తే ఎవరికి చేస్తే వీటి కాలం దగ్గర పడిందిరా లేదు కాలం మూడిందిరా అని చెప్పేసి మనం జోక్ అంటూ ఉంటాం. మరి దానికి కూడా కాలం మూడింది అక్కడ. వెళ్ళేటప్పటికి ఏముంది, దానికి అక్కడ కొనిస్తుంది ఒక పిల్లికి ఆహారంగా అవ్వాలి. మరి ఈ చిన్న పక్షి అంత దూరం ఎప్పటికి వెళ్ళాలి, వెళ్ళగలదని చెప్పి నవ్వాను అని చెప్పి గరుడు మీద వెళ్ళేటప్పటికి ఇంకేముంది, ఆ పిల్లి స్వాహ భోజనం చేసేసింది. చూడండి, ఎవ్వరు కూడా కాలాన్ని కానీ మృత్యువు కానీ ఎవ్వరు కూడా ఆపలేరు. ఇప్పుడు సోకాల్ నామమాత్రమైనటువంటి సైంటిస్ట్ మనం చూసినట్లయితే వాళ్ళు చూడొచ్చు అనేకమైన అనేక వాళ్ళు చేస్తూ ఉంటారు, కానీ కాలాన్ని ఎవ్వరు ఆపలేము. ఒక నిమిషం గడిచిపోయిన ఒక నిమిషాన్ని కొన్ని మిలియన్ల కోట్లు ఖర్చు పెట్టినా వెనక్కి ఎవ్వరు కూడా తేలేరు. కొన్ని మిలియన్ల కోట్ల ఖర్చు పెట్టినా గడిచిపోయిన కాలాన్ని గురించి మనం ఎవరికూ మనం తేలేము, వెనక్కి తేలేము. కానీ కాలం ఎంత విలువైనటువంటిది కూడా మనం చూడొచ్చు. ఒక నిమిషం కాలాన్ని మనం వేస్ట్ చేసినట్టు ఒక నిమిషం మృత్యుకు మనము దగ్గర అవుతున్నామని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. కానీ మనం ఏమనుకున్నాము, ఒక నిమిషం అందించినట్టు మనం ఏం చేస్తున్నాము, నేను ప్రయోజకుడు అయ్యాను, నీ పెద్దవాడిని అయ్యాను అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ ఒక నిమిషం మనకు వేస్ట్ అయిందంటే ఒక నిమిషం మన మృత్యుకి మనం దగ్గర అయ్యామని చెప్పేసి మనం అనుకోవాలి. కాలం చాలా విలువైనటువంటిది. ఈ కాలం అనేది చాలా చాలా విలువైనది, ఎందుకంటే ఈ కాలమే భగవంతుని యొక్క ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ కాలం ద్వారానే మన భౌతిక ప్రపంచంలో మనకి నిర్దేశించబడినటువంటి కాలం అనుసరించి మన యొక్క కర్మను అనుసరించి మన భక్తి సేవ చేసి భగవంతుని శరణాగతి పొందాలి. లేదనుకోండి మళ్ళీ మన యొక్క జనముది జరావా చక్రం మళ్ళీ పరిభ్రమిస్తూ ఈ కాలచక్రంలో మనం పరిభ్రమిస్తూ ఉండాలి. ఈ కాలశ్రమ ఎప్పుడు ఆగేది కాదు, ఈ కాలచక్రం ఎప్పుడు ఆగేది కాదు, ఇది పరిభ్రమిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఆ కాలచక్రాన్ని మనం చేయాలనుకుంటే ఆ కాల అతీతుడైనటువంటి ఆ భగవంతుడిని ఆ కృష్ణుణ్ణి మనం శరణాగతి పొందాలి. ఎట్లా శరణాగతి పొందాలి, మరి ఆ వ్యక్తి యొక్క దివ్యత్వం మనం తెలుసుకున్నప్పుడు మనం శరణాగతి పొందగలం. ఆ వ్యక్తి దివ్యత్వం మనం తెలుసుకున్నప్పుడు మనం శరణాగతి పొందగలం, లేకపోతే ఏ వ్యక్తి కూడా శరణాగతి పొందడు. అది కూడా భగవంతుడు చెప్తున్నాడు, అహంకార మూఢాత్మకర్తాహమితం అనేదే. ఈ అహంకారం ఉన్నటువంటి వ్యక్తి, విద్యాహంకారం ఉన్నటువంటి గర్వం కలిగిన వ్యక్తి భగవంతుని సర్వాన్ని నేనే కారణం అంటాడు. ఏదైనా చేసేది ఏది వస్తుంది అనుకోండి, అది నా వల్లే జరిగింది అంటాడు. మరి అన్ని ఆయన వల్ల జరిగినప్పుడు కాలం కూడా వాడికి మృత్యు వచ్చినప్పుడు ఆపుకోవాలి కదా, అది వాడి చేతి. ఎందుకంటే కాలానికి ప్రతినిధి ఎవరు? భగవంతుడు, కృష్ణుడు. ఆ కృష్ణుడి కంటే ఉన్నతమైన వాడు కానీ పృథ్వీ సమానుడు ఎవరు కూడా, సృష్టిలో ఎవరూ లేరు, ఎవరూ లేరు. అదే విషయంలో ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు భగవంతుడు. ఇక్కడ చూడండి, ఎవరు కూడా సృష్టిలో ప్రతి ఒక్కరు కూడా చంపబడే తీరుతారు. బ్రాహ్మణులు, క్షత్రియులు మరియు ప్రతి ఒక్కరూ దేవదేవునిచ్చే ఆహారం వలె మృంగి వేయబడుతారు. ఇక్కడ అర్జునుడు గాంచిన విశ్వరూప దర్శనంలో అర్జునుడు గాంచినటువంటి విషయం ఇది. అనంతమైన ఆ విశ్వరూప మహావిరాట్ రూపాన్ని దర్శించిన తర్వాత ఈ జీవులన్నీ కూడా భగవంతుని యొక్క మహాకాల ప్రభావాన్ని ఆయన చూస్తూ ఈ జీవులన్నీ కూడా ఆయన యొక్క కాలగర్భంలో కలుసుకుని నోట్లో వెళ్తూ అనేటువంటి అని మాడి మచ్చైపోతూ ఉన్నారు. ఇది చూశాడు. ప్రతి ఒక్కరు అయిపోవలసిందే, ప్రతి ఒక్కరు ఈ కాలం టైం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి భౌతిక ప్రపంచాన్ని వీడవలసిందే. కానీ ఏ విధంగా వాళ్ళు విడిచిపెడుతున్న భౌతిక ప్రపంచాన్ని అనేది చాలా ముఖ్యం. మనం ఈ భౌతిక దేహాన్ని ఏ విధంగా విడిచిపెడుతున్నా చాలా ముఖ్యం. మరి ఏ విధంగా విడిచిపెట్టడం చాలా ముఖ్యం అంటే ఫస్ట్ ఆ యక్షం గురించి మనం తెలుసుకుని ఉండాలి. ఇందా చెప్పుకున్నాం కదా, భగవంతుడు మృత్యు రూపంలో వస్తాడు, తన భక్తుల్ని తీసుకెళ్తాడు, అభక్తుల్ని తీసుకెళ్తాడు. ఏ విధంగా తీసుకెళ్తాడు అది మనం చాలా మనం ఆ విధంగా తెలుసుకున్న భగవంతుని పాద పద్మాలకి శరణాగతి పొందుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ యొక్క భౌతికమైనటువంటి ఈ దుఃఖాల నుంచి, ఈ క్లేశాల నుంచి, ఈ ద్వంద్వాల నుంచి మనము బయటపడి శాశ్వతమైనటువంటి ఆక దివ్యమైనటువంటి గోలోక ధామానికి చేరి ఆ భగవంతుని పాద పద్మాలని శాశ్వతంగా మనం సేవించగలం. మరి ఇంకా మనం చెప్పినట్లయితే నాలుగో ఒక విభూతి మనం చూసినట్లయితే బ్రహ్మను కూడా నేనే అంటున్నాడు భగవంతుడు. ఇక్కడ నేనే అంటున్నాడు. మరి బ్రహ్మ గురించి మనం చెప్పుకోవాలనుకుంటే అనంతంగా ఉంది ఈ సృష్టిలో. మొట్టమొదటి జీవి వచ్చి బ్రహ్మ, సృష్టి మొట్టమొదటి జీవి వచ్చి బ్రహ్మ. మరి బ్రహ్మ కూడా ఎవరు? భగవంతునికి నాభిని చూసి భగవంతునికే ఒక శక్తినే, భగవంతునికి శక్తిలో ఉన్నాయి. మరి బ్రహ్మ కూడా నాభికమలో వచ్చిన తర్వాత పద్మ పైన ఆ లోటస్ ఫ్లవర్ పైన కూర్చున్న తర్వాత ఆయనకేం కనిపించలేం, అర్థం కావాలి. అయితే ఆ లోటస్ ఆక కమలం ఒక కాడ పట్టిన కిందకి దిగాడు. దిగిన తర్వాత అక్కడ ఏం కనిపించలేదు, ఒక తాబేలు కనిపించింది. కనిపించిన తర్వాత చెప్పింది, దాని నుంచి ఏం రాలే, ఒకే ఒక మాట వచ్చింది, తప తప అని ఉంది. ఇక్కడ కూడా తప అనేది కూడా అది కూడా అకారములు చేసినటువంటి అకారం నుంచి వచ్చినటువంటిది. ఇక్కడ ఇక అక్షరానికి తప బ్రహ్మ చేసినట్టు ఎందుకోండి, ఫస్ట్ అక్షరం ఆయనకి వినిపిస్తూ కూడా అది ఆయన ఏం చేశాడు, తపస్సు చేశాడు. ఇంకేం లే, ఇది లేక బయటకు వచ్చి తపస్సు చేశాడు. తపస్సు చేసిన తర్వాత ఈ యొక్క భగవంతునికి జ్ఞానాన్ని అంతా పొందిన తర్వాత ఆయన యొక్క సృష్టి, ఈ యొక్క గౌణ సృష్టి అంతా కూడా ఆయన క్రియేట్ చేశాడు. ఎందుకు గౌణ సృష్టికి అంతా క్రియేట్ చేశారంటే బంధింపబడి బద్ధ జీవుల్ని ఉద్ధరింపబడడాని కోసం. వాడి ఏ యథామాం ప్రపత్తంతే, వాడి కోరిక మేరకు ఈ భౌతిక ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు. ఎందుకంటే వాడు ఎంజాయ్ చేయాలనుకున్నాడు. అసూయ భగవంతుని ఫస్ట్ గోలోక వైకుంఠంలో అసూయ కలిగి ఉన్నాడు. అసూయ ఏంటి, భగవంతుని నేను భోగించాలనుకున్నాడు. భోగించాలంటే దానికి ప్రత్యామ్నాయంగా ఈ భౌతిక ప్రపంచాన్ని క్రియేట్ చేసి సృష్టించి దీనికి అన్ని కూడా వా జీవుడికి ఎంజాయ్ చేయడానికి అవసరం అన్ని కూడా కృష్ణుడు ఇచ్చేసి వాటిలో తను ప్రతి ఒక్క దీంట్లో కూడా ఉన్నతంగా వ్యక్తుల్లో ప్రతి ఒక్క జీవులో ప్రతి ఒక్క దీంట్లో వాడిని ఉన్నతంగా ఉంటూ భౌతిక బద్ధ జీవుడిని కంట్రోల్ చేస్తూ భక్తుల సేవను ఇచ్చూ తన భగవద్ధామాన్ని తీసుకెళ్ళడం కోసం తన విభూతిని విస్తరింపజేశాడు. ఇక్కడ జాయ్ శ్రీ శ్రీ రాధాగోవింద భగవానికి, శ్రీ శ్రీ గౌర్నితాయికి, శ్రీలా ప్రభుపాదికి, తాయ్ గౌరు ప్రేమానందే. ఈ భౌతిక ప్రపంచాన్ని కృష్ణ ఈ బద్ధ జీవుని ఉద్ధరించడం కోసం మాత్రమే భగవంతుడు ఈ విభూతులన్నీ కూడా తనకి వివరిస్తూ ఉన్నాడు. అది ఈ యొక్క విభూతులన్నీ కూడా భగవంతుని యొక్క అంటే అనంతమైన విభూతిలో జస్ట్ గ్లాని, చాలా ఒక్క అణువు మాత్రమే ఇవన్నీ కూడా. కానీ మనం ఎంతవరకు అర్థం చేసుకోవాలంటే భగవంతుడు అంతవరకు మాత్రమే జ్ఞానాన్ని ఇక్కడ ఇచ్చాడు. భగవంతుడి అనేకమైన అనంతమైన ఉన్న విభూతులు ఇది మనం చూసినట్లయితే పద్మపురాణ ఇతర పురాణంలో మనం చూసినట్లయితే చాలా విస్తారంగా భగవంతుడి విభూతులు మనకి అర్థం అవుతాయి. అదే భగవంతుడు తను విస్తారంలో ఈరోజు మనకి ఇచ్చినటువంటి ఇక అక్షరం నేనంటున్నాడు, ద్వందాల్లో తొంద సమాసం నేనంటున్నాడు, కాలాన్ని భయంకరమైన కాలస్వరూపుడు నేను అంటున్నాడు, భయంకరమైన కాలస్వరూపుడు నేను అంటున్నాడు. మరి మనం ఈక కాల ప్రభావం నుంచి, ఈ కాలస్వరూపం నుంచి, భగవంతుని యొక్క దీని నుంచి మనం అందరూ కూడా బయటపడాలి. భగవంతుని యొక్క సాక్షిధామానికి మనం చేరాలనుకుంటే భగవంతుడికి అనుకూలంగా భక్తుడి సేవ మనం చేస్తూ భగవంతు పాద పద్మాలకు శరణాగతి పొంది మనం ఆయన యొక్క విభూతుల్ని అర్థం చేసుకొని మనం చేసే నామ రూపజ్ఞలు. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచానికి వచ్చినట్టు ఇంకొక రూపం ఏంటి, గోలోకేర ప్రేమధన హరినామ సంకీర్తన, అది కూడా భగవంతుడే. మరి అది కూడా ఈ ఆకారంలో ఉంది, కానీ అది గుహ్యముగా ఉంది. ఎందుకంటే అది కూడా శక్తి, భగవంతుని యొక్క నామం కూడా భగవంతునికి అభిన్నత్వ నామనామం. భగవంతునికి భగవంత నామానికి వ్యత్యాసం లేదు, భగవంతునికి భగవంత వ్యత్యాసం లేదు. మరి ఈ యొక్క నామం కూడా ఆకారముతో కూడినటువంటిది. అందుకే ఈ ఆకారంలో, ఈ యొక్క అక్షరాల్లో ఆకారము నేనంటున్నాడా, ఆకారము ఎటువంటి సమయంలో కూడా ఎటువంటి సందర్భంలో మనం అది ఉచ్చరిస్తే తప్పకుండా మనల్ని ఏం చేస్తుంది, ఈ యొక్క కాల ప్రభావం నుంచి, ద్వంద్వాల నుంచి, ఈ యొక్క మృత్యువు నుంచి మనల్ని బయట వేస్తూ. అదే శ్రీ చైతన్య మహాప్రభు డైరెక్ట్ గా ఈ కలియుగ జనులకి అజ్ఞానంలో కూడినటువంటి, ద్వంద్వాలతో లోబడినటువంటి, త్రిగుణాలకు లోబడిన బద్ధ జీవుల కోసం ఆ యొక్క ప్రేమధనాన్ని తీసుకుని వచ్చాడు. గోలోగోరే ప్రేమధన హరినామ సంకీర్తన, ఇది ఎవరు చిన్నపిల్లల నుంచి, వృద్ధి నుంచి, ముసలివారు ఎవరైనా సరే, ఎనీ ప్లేస్, ఎనీ టైం, ఎనీ సర్కిల్, ఎక్కడని చెప్పించినా సరే వాళ్ళు ఆ భగవంతుని యొక్క శక్తిని పొంది ఈ యొక్క భౌతికమైనటువంటి అన్నిట్లో కూడా తెలించి ఆ గోలోక ధామానికి వాళ్ళు చేరుకోగలరు. అందుకే మనం అందరం కూడా నిరంతరం కూడా భగవంతుని యొక్క నామాన్ని మనం స్మరిస్తూ ఆ భగవంతు పాద పద్మాలకి మనం శరణాగతి పొందాలి. ఒకసారి హరే కృష్ణ మంత్రం, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. నిరంతరం భగవంతుని నామాన్ని ఎవరైతే స్మరిస్తూ కీర్తిస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే వీటన్నిటి నుండి కూడా బయటపడి ఆ భగవంతుని యొక్క పాద పద్మాలకి శరణాగతి పొంది తన యొక్క శాశ్వత లీలల్లో గోలోక వైకుంఠానికి మనం చేరగలం. ఓకే, హరే కృష్ణ. దీంట్లో ఏమైనా ప్రశ్నలు ఉంటే ఇంకా చాలా ఉంది దీప శ్లోకం గురించి, టైం లేదు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా చర్చలేదు. జయ శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, భగవద్గీత యథాతథంకి, శ్రీలా ప్రభుపాదకి, నితాయ గౌరు ప్రేమానందే.